ఏకే గారు ఇచ్చిన స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఉన్న జమిని అంటే మిథున రాశి గురించి చెప్పుకుంటున్నాం. ఈ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ యొక్క గొప్పతనం ఏంటంటే ఇసోట్రిక్ ఆస్ట్రాలజీలో ఇచ్చినవి కాకుండా ఇంకా ఎక్కువగా ప్రస్తుత కాలానికి ఏది అవసరమో ఆ రహస్యాలు కూడా ఇచ్చారు. దాంట్లో ఒక రహస్యం మనం ఇదివరకు చెప్పాం, అదేంటంటే మకర రాశి చెప్పుకుంటున్నప్పుడు హృదయ పద్మము అని ఒకటి ఉంటుందండి. మామూలుగా అనాహతం కాకుండా అనాహతము విశుద్ధి మధ్యలో హృదయ పద్మము అని ఒకటి ఉంటుంది, ఎనిమిది దళాల పద్మం. ఆ తెల్లటి పద్మంలో ఇండిగో కలర్లో పరమాత్మ ప్రతి ఒక్కడి హృదయ పద్మంలో ఉన్నాడు. ఆ ఇండిగో కలర్లో ఉన్న తెల్లటి పద్మంలో ఆసీనుడై ఉన్న పరబ్రహ్మని పరమాత్మని ధ్యానం చేసుకోండి అని చెప్పడం ఇసోట్రిక్ ఆస్ట్రాలజీలో లేదది, స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఉంది. అలాంటి కొన్ని సీక్రెట్స్ మా శ్రీకే గారు రివీల్ చేశారు. ఇవాళ మనం మిథున రాశి చెప్పుకుంటున్నప్పుడు దీంట్లో చాలా గాయత్రి మంత్రానికి కన్యారాశికి సంబంధం ఉంది, అలాగే గాయత్రి మంత్రానికి మిథున రాశికి సంబంధం ఉంది. ఎలా సంబంధం ఉంది మాస్టర్? సమ్వేర్ 81 లేక ఎప్పుడు నాకు ఈ మన రామకృష్ణ మాస్టర్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ పుస్తకం ఇది చదువు అన్నారు. అంతకు ముందు వరకు మామూలు ఎస్ట్రాలజీ కానీ స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనే పుస్తకం ఉంటుందని చదివితే అర్థమవుతుందని ఏం తెలియదు. అది చదవటం మొదలు పెట్టేవాడిని అలాగా. ఆ తర్వాత ఒకసారి రాజమండ్రిలో ఒక మీటింగ్ అవుతుంది, దాంట్లో జీఎల్ఎన్ శాస్త్రి గారు అని చెప్పి ఈకే మాస్టర్ శిష్యుడు, ఆయన రామాయణం మీద ఉపన్యాసాలు ఇస్తూ ఏమన్నా రాయండి అన్నారు. అప్పుడు నేను కూడా రాసి చదివి వినిపించాను. వినిపించినప్పుడు ఆయన విని ఇలా చూశాను నాకు, ఎందుకంటే మాస్టర్ అన్నారు నాతోటి, నువ్వు గాయత్రిని స్పిరిచువల్ ఆస్ట్రాలజీని లింక్ చేస్తూ ఎస్ఎస్ తయారు చేయన్నారు అప్పుడు రామకృష్ణ మాస్టర్. అది అప్పుడు ఏం రాజు అని గుర్తులేదు కానీ ఇప్పుడు సడన్ గా స్ట్రైక్ అయింది. అది మీతో ఇవాళ నేను షేర్ చేసుకుంటాను. అదేంటంటే గాయత్రి మనకు అనూచానంగా అంటే ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నది ఏంటంటే పంచముఖి గాయత్రి. మామూలుగా ఐదు ముఖాలు ఉంటాయి, ముక్త విద్రుమ హేమ నీల ధవళ, ఐదు రంగుల్లో ఉంటుంది. కాకపోతే గురువు గారు ఏం చేశారంటే దాన్ని ఏకముఖి గాయత్రిగా ఇచ్చారు. అలాగే గాయత్రి చిత్రావళిలో అక్కడక్కడ త్రిముఖి గాయత్రిగా కూడా కనిపిస్తుంది. ఈ విషయం మీరు గమనించారా, గాయత్రి చిత్రావళి చూసే ఉంటారు కదా, కొన్ని చోట్ల గాయత్రి మాత ఒకే ముఖంతో ఉంటుంది, గాయత్రి మాత కొన్ని చోట్ల మూడు ముఖాలతో ఉంటుంది, ఇంకొక చోట పూర్తిగా పూర్వకాలంలో మనకి ఎప్పుడు ట్రాడిషన్ అంటే మనకు ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం ప్రకారం ఐదు ముఖాలు ఉంటుంది. ఐదు ఏంటంటే అమ్మవారి నామాల్లో ఉంటుంది. పంచమి పంచభూతేషు పంచసంఖ్యోపచారిణి. పంచమి అంటే పంచమి అంటే మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, పాడ్యమి ఒకటి, విద్య రెండు, తదయ మూడు, చవితి నాలుగు, పంచమి తిథి. పంచమి పంచభూతేషు పంచభూతాలు భూమి జలము అగ్ని వాయువు ఆకాశము ఐదు భూతాలు. అలాగే పంచసంఖ్యోపచారిణి, పంచసంఖ్యలతో ఆవిడని ఉపచారం చేయించుకుంటుంది. ఏమిటి ఆ పంచసంఖ్యలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదా, లేదా ఇంకేమైనా ఉన్నాయా? ఈ భూతాలన్నీ ఆవిడనే సేవిస్తాయి. ఏ భూతాలు? భూమి జలము అగ్ని వాయువు ఆకాశం. ఏవైతే ప్రతి ఒక్కటి శరీరంలో ఉన్నాయో, ఏవైతే భౌతికంగా అందరిలో శరీరాల్లో ఉన్నాయో, ఆ ఐదు భూతాలు బయట కూడా ఉన్నాయి. బయట భూమి ఉంది, మనలో భూమి ఉంది. బయట జలాలు ఉన్నాయి, నీళ్లున్నాయి, మనలో కూడా నీళ్లు ఉన్నాయి. బయట అగ్ని ఉంది, మనలో అగ్ని ఉంది. బయట వాయువు ఉంది, మనలో వాయువు ఉంది. బయట ఆకాశం ఉంది, మనలో ఆకాశం. ఈ ఐదుటితోటి ఆవిడ సేవించబడుతూ ఉంటుంది. అందుకని మనకు గురువు గారు ఏంటారండి, పంచోపచార పూజ చేసుకుని మీరు గాయత్రి మాతకి మీరు అనుష్ఠానం పూర్తి చేసుకోవచ్చు. అంటే పంచోపచార పూజ చేసి గాయత్రి జపం చేసుకోవచ్చు. పంచోపచార పూజ షోడశ ఉపచార పూజ లాంటిదే. లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయ అమి వం వాయు అమృత ఆప, అంటే నీటికి సంబంధించి అమృత తత్వాత్మనే రసం అంటే నైవేద్యం పరికల్పయామి. ఇలా మనకు పుస్తకాలలో దొరుకుతుంది ఐదు భూతాలకు సంబంధించింది. ఈ పంచసంఖ్య యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఐదు ఒకటి కాస్త ఒక్కడే ఉన్నవాడు కాస్త రెండు అవుతాడు. అప్పుడు ఏమైంది? ఒక్కడ ఉన్నవాడు పురుషుడు, ప్రకృతి అంటాం. ఆ తర్వాత మూడు అవుతుంది, మూడు తర్వాత ఐదు అవుతుంది. ఇలాగా అవ్వటంలో ఐదు దగ్గర ఆగిపోతుంది తప్ప ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇలా ఉండదు. సృష్టి గురించి మనకు ఎన్నో విషయాలు తెలియవు. మనకు తెలియని విషయాల కంటే తెలిసినవి తెలుసుకోవడానికే టైం సరిపోదు. ఆ తెలిసిన విషయాల్లో ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ ఐదు భూతాలు ఏర్పడిన తర్వాత ఈ భూత సృష్టి ఏదైతే ఉందో, తర్వాత సృష్టి రకరకాలు ఉంటుంది. ఆ రకరకాల సృష్టిలో ఈ భూత సృష్టి గురించి చెప్పుకుంటూ, ఈ భూతాలలో మార్పు చేయటం అంటే భూమి ఎంత ఉండాలి, అగ్ని ఎంత ఉండాలి, నీరు ఎంత ఉండాలి, వాయువు ఎంత ఉండాలి, ఆకాశం ఎంత ఉండాలి, ఆ ప్రపోర్షన్స్ ఉన్నాయి చూసారు. ఆ ప్రపోర్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఐదు తత్వాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఐదు అనే నెంబర్ ఏదైతే ఉందో అదంతా కూడా దానికి ఒక ఆకారం ఉంటుంది. మళ్ళీ భూమి అంటే ఇష్టం వచ్చినట్టు ఉండదు. ఇప్పుడు భూతత్వం అంటే మూలాధారంలో భూతత్వం చూసామనుకోండి, దాని ఏ షేప్ లో ఉంటుంది? జలం ఉంది, ఏ షేప్ లో ఉంటుంది? అగ్ని ఉంది, ఏ షేప్ లో ఉంటుంది? అక్కడ మణిపూరక చక్రం ఏ షేప్ లో ఉంటుంది? నెక్స్ట్ అనాహతం వాయు, అది ఏ షేప్ లో ఉంటుంది? విశుద్ధి, దానికి ఒక రంగు, దానికి ఒక సంఖ్య, అంటే 16 దళాలు ఉంటాయి సంఖ్య, అలాగే దానికి ఒక షేప్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ మిథున రాశి ప్రభావం వల్ల సంఖ్యాదేవతలని, అలాగే రూపాన్ని ఇచ్చే దేవతలని చెప్తారు వాళ్ళని. ఆ దేవతలందరూ కూడా మిథున రాశి ప్రభావం ద్వారా మనిషి మీద, జంతువుల మీద, చెట్ల మీద, అలాగే దేవతల మీద, ఖనిజాల మీద, అందరి మీద పనిచేస్తూ. ఆ దేవతలు అనేది పక్కన పెడితే మిగతా ఈ మిగతా వాళ్ళందరి మీద వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. అంటే మనిషికి పుట్టిన మనిషి ఎప్పుడు అలాగే ఉంటాడు. బ్రాడ్గా అవుట్లైన్స్ ఏం మారం, అలాగే ఉంటాడు. అలాగే ఓ పందికి పిల్ల పుడితే అది అలాగే ఉంటుంది, ఓ కోతికి పిల్ల పుడితే అలాగే ఉంటుంది, కాకికి పుడితే అలాగే ఉంటుంది, లేకపోతే కష్టం. అలాగే మిగతా అన్ని కూడా. ఇవన్నీ జమిని అంటే మిథున రాశి ప్రభావం. ఈ మిథున రాశి ప్రభావం మన మీద ఉంటుంది కాబట్టి సృష్టి గురించి తెలుసుకోవాలి. సృష్టి అంటే దేని మీద ఆధారపడి సృష్టి చేయబడింది? శాశ్వతమైన సత్యం ఏదైతే ఉందో, శాశ్వతమైన ధర్మాలు ఏవైతే ఉన్నాయో సృష్టిలో, వాటిల్ని వేదాలు అంటాం. ఆ వేదాలని ఆధారంగా చేసుకుని ఈ మొత్తం సృష్టి జరుగుతుంది. ఎప్పుడైతే బ్రహ్మగారి దగ్గర నుంచి వేదాలు, సోమకుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోయాడు, ఆయనకి సృష్టి ఎలా చేయాలో తెలియట్లేదు. అంటే పుస్తకాలు ఎత్తుకు పారిపోతే పుస్తకాలు చూసి ఈయనేదో సృష్టి చేస్తాడని కాదు, వేదము అనే జ్ఞానం అలా నిలిచి ఉంది ఆకాశంలో, అది అందకుండా చేశాడు బ్రహ్మగారికి. బ్రహ్మ అంటే సృష్టించే శక్తి. సృష్టించే శక్తి ఎప్పుడు కూడా ఒక ప్రోటో టైప్ మనకు ఉండాలి. అంటే ఒక మూస ఉండాలి ఒకటి, ఆ మూస ప్రకారం చేస్తూ ఉంటాడు. దానికి సంబంధించిన జ్ఞానం ఎప్పుడైతే స్వామికుడు దొంగిలించాడో అప్పుడు విష్ణు వచ్చి మత్స్యావతారంగా ఆయన్ని, ఆ వేదాలని ఉద్ధరిస్తాడు. ఆ ఉద్ధరించడం అనేది ఏదైతే ఉందో అసలు మనలోనే అది ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. ఆ జ్ఞానం సృష్టికి సంబంధించిన జ్ఞానం, వాళ్ళు ఏ మతంలో పుట్టిన, ఏ మతంలో ఎవడ పుట్టడు, ఎక్కడ పుట్టినా అంటే ఏ దేశంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, జాతులు ఉంటాయి మళ్ళీ, మతాలు ఉండవు కానీ మనిషిగా పుట్టిన ప్రతి వాడిలో కూడా ఈ శాశ్వతమైన ఈ వేద ధర్మం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. నేను ఇప్పుడు వేదం చదువుకోలేదు ఎలాగా అని కంగారు పడక్కలేదు. మన శరీరం అనే పుస్తకం చదువుకో అంటారు మాస్టర్ సివివి గారు. ఈ శరీరం అనే పుస్తకాన్ని ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకున్నావో నీకు సమస్తము నీకే తెలుస్తుంది. నువ్వెవరిని అడగక్కర్లేదు. యూఆర్ ది బాస్, యూఆర్ ది మాస్టర్. దీనికి ఎవరు ఆధారం అంటే నేనే అంటారు ఆయన. ఇది ఎవరు చెప్పారంటే నేను చెప్పానని చెప్పు అంటారు. కృష్ణుడు చెప్పాడు, రాముడు చెప్పాడు అని చెప్పకు, నేను చెప్పానని చెప్పు అంటారు. ఎందుకంటే అంత అథెంటిక్ గా చెప్పగలరు ఆయన. ఎందుకు చెప్పగలరంటే తనలో ఉన్న వేద సూత్రాలు ఏవైతే ఉన్నాయో, వేద ధర్మం ఏదైతే అంటే ఆయన దర్శించారు. అలాగా మనం కూడా దర్శించవచ్చు. ఎలాగంటే మన స్వరపేటిక రెండు గీతల్లాగా ఉంటే దానిపైన కలిసే గీత లాంటిది, అంటే రెండు ఇలాగ స్తంభాలు ఉంటే పైన ఒక పలకేసే అనుకోండి ఎలా ఉంటుంది, పై అనే ఆకారం కనిపిస్తుంది కదా. ఆ పై అనే ఆకారం ఏదైతే ఉందో అది మ్యాథమెటిక్స్ లో వస్తుంది. ఆ మ్యాథమెటిక్స్ లో వచ్చే దాని గురించి ఏంటంటే మ్యాథమెటిక్స్ అన్ని దేని మీద ఆధారపడి ఉంటాయి, నంబర్స్ మీద ఆధారపడి ఉంటాయి. నంబర్ అనేది ఒక ఇల్లు కడుతున్నప్పుడు శంకుస్థాపన చేస్తాం. ఆ శంకుస్థాపన చేసినప్పుడు దాంట్లో బంగారం ముత్యాలు ఇలాంటివన్నీ వేసి ఒక శంకు లాంటివి పెట్టి అక్కడ ఆ కార్యక్రమం చేస్తాం. అలాంటి ఒక శంకుస్థాపన చేసిన స్థితి లాంటిది అనమాట. ఈ శాశ్వతమైన జ్ఞానం ఏదైతే ఉందో, ఏజ్లెస్ విజ్డమ్, ఇదంతా కూడా సంఖ్యలు ఆకారాలు ఇలాంటి వాటితో నిండి ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. దానికి పై అని పేరు. పై అంటే మ్యాథమెటిక్స్ వస్తుంది 22/7. ఆ పై ఎలా వస్తుంది అంటే సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ కి ఒక గీత గీస్తే అది రేడియస్ అంటాం, దాని యొక్క వాల్యూ. అలాగా మనం కూడా ఒక వ్యక్తి నుంచుంటే వాడి చుట్టూ చూస్తే కనుక భూమి ఆకాశం కలిసినట్టుగా కనిపిస్తుంది, కలవదు కానీ భూమి ఆకాశం ఎక్కడో చోట కలిసినట్టుగా దూరంగా కనిపిస్తుంది. దాన్ని చూసేవాడు సెంటర్, ఆ చూడబడే హారైజన్ ఏదైతే ఉందో అది సర్కంఫరెన్స్. ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి సమస్త జ్ఞానము వాళ్ళలోకి అవతరిస్తుంది. ఇది ధ్యాన విధానం అన్నమాట. ఇది ధ్యానం చేస్తే సమస్త జ్ఞాన విజ్ఞానాలు మనలోకి, ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళలోకి అవతరిస్తాయి అని ఈ మిథున రాశి యొక్క స్పెషాలిటీ అనమాట. కాబట్టి ఈ జ్ఞానప్రదాయుడి ఈ మిథున రాశి పంచమీ పంచభూతేషు అని చెప్పుకున్నాం. ఐదు అనే సంఖ్య ఎందుకు ముఖ్యంగా అంటే ఒక సర్కిల్ గీసి మధ్యలో ఒక నిలువు గీత గీసి ఇటు నుంచి అంకెలు వేసుకుంటూ వచ్చామనుకోండి, ఇప్పుడు మనకు ఒక గడియారంలో ఉంటుంది మొత్తం 12 ఉంటుంది పైన, కింద 6 ఉంటుంది. అలా కాకుండా 12 కాకుండా 1, 2, 3, 4 వేసాం. నిలువు గీత 5 అనమాట. మళ్ళీ ఇటు ఎన్ని వస్తాయి? 6, 7, 8, 9 అంటే ఇటు 4 ఉంటాయి, ఇటు 4 ఉంటాయి, మధ్యలో 5 ఉంటుంది. ఎందుకంటే ఉన్నాం ఈ 9 అంకెలు, అంతేగాని ఆ తర్వాత అన్నీ వీటి కాంబినేషన్ 9+1 10, 9+2 11, అలా అంతే తప్ప 9 కలుపుకుంటే 10, 2 కలిపితే 11, 3 కలిపితే 12, అలా తయారవుతాయి తప్ప 9 ఎంతవరకే నెంబర్స్. 9 ఈజ్ ద నెంబర్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. అలాగే 9 పరాప్రకృతి యొక్క గుర్తు. మామూలు ప్రకృతి 8, పరాప్రకృతి అంటే ఈ సృష్టికి అతీతంగా పరమాత్మ సంకల్పానుసారము సృష్టి చేసే ఇంకొక ప్రకృతి ఉంది, ఆ ప్రకృతికి నెంబర్ 9. దానికంట పైన 10 పూర్ణం, పరిపూర్ణం అనమాట, పర్ఫెక్షన్ అనే నెంబర్. కానీ వీటన్నిటికంటే ఇవన్నీ కూడా సృష్టిలో ఉన్నవి అనమాట. ఈ 10 వరకు సృష్టికి అతీతమైన సత్వచిత్ ఆనంద స్వరూపుడైన పరబ్రహ్మ ఎప్పుడు కూడా ఆ 10 దాటి పైన ఉంటాడు. అత్యతిష్ట దశాంగుణం అని పురుషసూక్తంలో చెప్తారు. ఇదంతా కూడా ఎందుకు చెప్పుకుంటున్నామంటే అంకెల్ని 4 ఇటు 4 ఇటు పెడితే మధ్యలో ఉంటుంది 5. ఆ 5 ధ్యానం చేస్తే, ధ్యానం ఎలా చేస్తాం 5 అంటే ఒక స్క్వేర్ గీసి మధ్యలో చుక్క పెడితే 5 అంటుంది. ఐదుకి గుర్తు ఏంటంటే జియోమెట్రికల్ గుర్తు, ఒక స్క్వేర్ గీసి మధ్యలో ఒక బిందువు పెట్టాలి సరిగ్గా సెంటర్లో. పెడితే అప్పుడు నాలుగు వైపులా నాలుగు ప్లస్ మధ్యలో చుక్క ఐదు. ఈ ఐదుని ఎవరైతే ఎలా ధ్యానం చేస్తారో ఆ ధ్యానం ఏ కోరికలు లేకుండా ఏ రకమైన ఇమోషన్స్ అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఆలోచనలో డిస్టర్బెన్స్ లేకుండా, ఈథరిక్ అండ్ డిజైర్ బాడీస్కి అతీతంగా ఎవరి మనస్సు ఉంటుందో వాళ్ళు ధ్యానం చేస్తే ఏమవుతుందంటే ఏదన్నా ఒక ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ తెలుస్తుంది. ఇది ప్రాక్టికల్గా చేసి చూడొచ్చు ఎవరైనా సరే. అంటే మనకు దానివల్ల ఏ లాభం వస్తుంది అంటే ఇది పని చేయదు, అంటే లాటరీ వస్తుందా కాదా, లాటరీ వస్తే ఏ టికెట్ కొనాలి, ఆ నెంబర్ ఎంత, ఇలాంటివి చేస్తే సున్నా ఏం కాదు. అలా కాకుండా ఇప్పుడు నేపాల్ ట్రాజడీ జరిగింది, నేపాల్ ట్రాజడీ జరిగితే ఏ రకంగా దీన్ని బాధితులందరినీ మనం రక్షించగలం అంటే ఆయన ధ్యానం చేస్తే ఖచ్చితంగా ఇంకొకసారి అలాంటి ట్రాజడీ జరగకుండా ఏమేమి చేయొచ్చు ఇలాంటివన్నీ తరపై అది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు చేస్తారా చేయరా తెలియదు మనకు, మనకు వరకు తెలుస్తుంది ఇది ప్రాబ్లం ఇది సొల్యూషన్. అసలు సొల్యూషన్ ఒకటి ఉంటుంది ప్రాబ్లంకి, కానీ ఎక్కువ మంది ఏం చేస్తారంటే రకరకాల సొల్యూషన్స్ చెప్తారు. రకరకాల సొల్యూషన్స్ అన్ని కూడా దగ్గరగా ఉండొచ్చు కానీ అసలైన సొల్యూషన్ వేరుగా ఉంటుంది. రాముడు వనవాసంకి వెళ్ళాలి అని చెప్పి కైక వరం కోరింది. వరం కోరితే రాముడు వచ్చి ఏమిటి నాన్నగారు బాగలేదు మీరు ఎలా ఉన్నారంటే ఇలాగా అనుకోకుండా మీ అమ్మ అంటే పిన్నిగారు కైకాదేవి ఇలా అడిగింది కైకేయి, అందుకే నువ్వు వనవాసంకి వెళ్ళాలి, నేను మాట ఇచ్చాను కాబట్టి తప్పదు, కానీ నేనే చెప్తున్నాను నువ్వు మానేసి నడుకో, అంతకైతే నన్ను జైల్లో పెట్టేసి ఈ రాజ్యం నువ్వు వెళ్ళుకో, ఇంకే మిగతా ఏం చేయకు, ఆల్రెడీ నేను మాట ఇచ్చాను ఇదే మాట నేను ఇస్తున్నాను, ఏమని నువ్వు ఆవిడ జైల్లో పెట్టి నన్ను జైల్లో పడేసి ఈ రాజ్యం నువ్వు వెళ్ళుకో, నువ్వు ఉంటే చాలు నేను లేకపోతే చచ్చిపోతాను అని అంటాడు. ఇక్కడ మామూలు వ్యక్తులకి సొల్యూషన్ బాగుంది కదా, దశరథుడు చెప్పింది కైకేయి అడిగితే వరం ఇచ్చాడు వెళ్ళిపోమని, మళ్ళీ ఆ దశరథుడే చెప్తున్నాడు మానేసి నువ్వు పిల్లలకు అడవులకి నన్ను జైల్లో పెట్టేసి రాజ్యం నువ్వు చేజిక్కించుకొని ఆయనే చెప్తాడు, అది తండ్రి మాట ఇది తండ్రి మాట, ఇప్పుడు ఏది వినాలి రెండింటిలో, మొదటిది ధర్మబద్ధం రెండోది అధర్మబద్ధం. అంటే అదే ప్రాబ్లం మనకి ఇస్తే ఇది బాగుంది వెరీ గుడ్ నాన్న చెప్పాడు రెండు కాబట్టి నాకు నచ్చింది చేస్తా ఉంటాం, అక్కడ ఇక్కడ నాకు నచ్చింది చేయడం కాదు ధర్మం ఏదో చెయ్యాలి. అలాంటి డిస్క్రిమినేటివ్ పవర్ జిమిని అనే రాశి మనకి ఇస్తుంది. అలాంటి చిక్కు పరిస్థితుల్లో పడినప్పుడు మనం ఎవరో అన్నా దాంట్లో మన ఇమోషన్స్ కానీ దాంట్లో మన మెంటల్ ఎబ్రేషన్స్ మనకు అంతటి వాడు అనిపించుకోవాలి, గొప్పవాడు అనిపించుకోవాలి, మహాత్ముడు అనిపించుకోవాలి, ఆయన దగ్గరికి వెళ్తే ప్రాబ్లమ్స్ అన్నిటికీ మంచి సొల్యూషన్ చెప్తాడని అందరూ అనిపించుకోవాలి, అందరూ చెప్పుకోవాలి నా గురించి, ఇలాంటి పిచ్చివేషాలు వేస్తూ కనుక ఐదుని ధ్యానం చేస్తే మనం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. ఎవడన్నా మన దగ్గరికి హెల్ప్ కోసం వస్తే ఐదు నెంబర్ ధ్యానం చేస్తే ఇలాంటి ఆలోచనలు ఉండి సొల్యూషన్ రావడం బదులు డిఫరెన్సెస్ ఎక్కువవుతాయి. అందుకని దీన్ని ఏమంటారంటే నారదుడు అంటారు. నారదుడు కలహకారకుడు అంటే మంచి వాళ్ళ కోసం, లోకం కోసం ఉపయోగం, లోకోపకారం కోసమే తిరుగుతూ ఉంటాడు ఆయన అందులో కాదు. కానీ ఆ లోకోపకారం జరిగే మధ్యలో ఎవడైతే దానికి అడ్డుపడతాడో వాడికి పనిష్మెంట్ కూడా వచ్చేది కాదు. అలాగే మనం కూడా లోకోపకారం కోసం గురువుగారు ఏ రకంగా అయితే తన జీవితం మొత్తాన్ని ధారపోశారో యోగ నిర్మాణ యోజనకి, దుష్ప్రవృత్తుల నిర్మూలనార్థం సత్ప్రవృత్తుల సంవర్ధనార్థం అన్నారు, అలాంటి జీవితం కోసం మనం జీవిస్తూ ఉంటే వాళ్ళు ఐదో నెంబర్ ధ్యానం చేస్తుంటే ఒక స్క్వేర్ మధ్యలో చుక్క పెడితే ఏ ప్రాబ్లం కన్నా సొల్యూషన్, ఏ ప్రాబ్లం అయినా సరే ఆల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ కెన్ బీ డెల్ట్ విత్ బై మెడిటేటింగ్ ద నెంబర్ 5. అది మా శ్రీకే గారు ఇచ్చిన ఒక గొప్ప సూత్రం. దీన్ని ఒకసారి నేను ఫాలో చేసి ఎలాగంటే తెలుసా, బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు. జనరల్ గా లారీ వాడు ఏం చేస్తాడంటే ఇలా తిరుగుతాడు, ఇంకోటి అలా తిరుగుతాడు, ఇద్దరు కదలరు, వీడు వెనక్కి వాడు వాడు ముందరికి రానివాడు, ఇలా ఉంటుంది. మనకు అర్జెంటు పనులు ఉంటాయి, గురువుగారి పనిలో క్యాంపుగా వెళ్తూ ఉంటాం. ఇప్పుడు ఏం చేయాలి, అలాగే ఆఫీస్కి వెళ్లే వాళ్ళు ఉంటారు, డాక్టర్స్ దగ్గరికి వెళ్లే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఈ ట్రాఫిక్ జామ్ ఏ కారణం వల్ల వచ్చిందో, ఆ మనస్పర్ధలు తొలగిపోవుగాక అని చెప్పి ఒకసారి ఆ స్క్వేర్ లో మధ్యలో చుక్కలు అలా కాసేపు చూస్తూ కూర్చున్నాను. 5 నిమిషాల్లో మొత్తం ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది.
ఇది మీకు ఎందుకు చెప్తున్నారంటే, హౌ టు మెడిటేట్, హౌ టు గెట్ అడ్వాంటేజ్ ఆఫ్ ది విజ్డమ్. మనకు భగవంతుడు గురువుల రూపంలోనే కనిపిస్తాడు తప్ప ఇంకోలా కనబడడు. కాబట్టి గురువులు ఏ గురువు చెప్పినా భగవంతుడు ఆ రూపంలో మనకు జ్ఞానం ఇచ్చారని తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి తప్ప ఊరికే పుస్తకాల్లో చదువుకొని లేకపోతే నోట్స్ రాసుకుని తగ్గ పైండ్ చేసి రోజు దానికి పుష్పాలు ఆగ్రత్తులు ధూపదీపన ఏం చేయాలి పెట్టి ఏమీ రాదు. అలాగా మనకు ఏదన్నా ఒక ప్రాబ్లం ఏదైతే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటూ మనం ఎదుగుతూ ఉంటే అప్పుడు గురువు చూసి సంతోషిస్తాడు, ఓహో మనం చెప్పింది ఫాలో అవుతున్నాడు కాబట్టి వీడికి నెక్స్ట్ జ్ఞానం కూడా ఇవ్వచ్చు, నెక్స్ట్ స్టెప్. అందుకని చాలా మంది అనుకుంటారు మాకు కొత్తగా ఏం చెప్పలేదండి, చెప్పినవే అంతే, అప్పటి తర్వాత ఏం చెప్పలేదు, కొత్తగా ఏం లేదు. కొత్తగా ఏం లేదు కాదు, చెప్పిన ఏమొచ్చు మనకు దాన్ని బట్టి కదా కొత్త చెప్తుంది. మామూలుగా భౌతికంగా ఏంటంటే ఎల్కేజీ టు పీజీ ఫ్రీ విద్య, ఆ తర్వాత పిహెచ్డి అంతా ఫ్రీ అన్నప్పుడు మనం పేదైనా పేదకపోయినా కాదు. బ్రహ్మానంద రెడ్డి అనేసి ఒక చీఫ్ మినిస్టర్ ఉండేవాడు ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడు 69 బిఫోర్, ఆయన ఏం చేశాడంటే ఫెయిల్ అయినా సరే పాస్ చేసుకుంటూ వెళ్ళిపోండి, 10th క్లాస్ లో పెట్టండి పరీక్ష అంతే, మధ్యలో ఏం అక్కలేదు. అప్పుడు పాస్ అయిపోయారు అందరూ, 10th క్లాస్ వరకు వెళ్ళిపోవడం, అక్కడ ఒక గుద్దు గుద్దుడు, పాస్ అయితే పేద అవుతాం లేదా ఫెయిల్ అవుతాం. అలాంటి పాసులు ఉండవు ఇక్కడ, ప్రతిదీ మనం నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయాలి, ఆ తర్వాతే కొత్త చెప్తారు. సరే ఇది ఇంకా మరి బుద్ధితలంలో ఉండి దీనికి ధ్యానం చేయమన్నారు. బుద్ధితలంలో ఉండాలంటే ఏం చేయాలి? బుద్ధితలంలో ఉండాలంటే ఎవరైనా సరే బుద్ధితలంలో ఉండాలంటే చాలా చాలా సులభం. అదేంటంటే మనకు కోరికలు అనేవి తగ్గించుకుంటూ రావాలి. కోరికలు వేరు, మనకు అవసరాలు వేరు. మనకు రెండింటికి పెద్దగా తేడా తెలియదు. అవసరాలు అనేవి శరీరానికి ఉంటాయి, కోరికలు అనేవి కోరికలు శరీరం మనసుకి ఉంటాయి. రుచిగా తినడం అనేది కోరిక, మామూలుగా ఆకలి తీర్చుకోవడం అనేది నెసెసిటీ, అవసరం అవుతుంది. ఓ పెద్ద భవంతిలో ఉండాలి, 100 గదులు ఉండాలి, దాంట్లో అన్నింటిలో ఏసీ ఉండాలి, కానీ మనం మూల ఒక 5 అడుగుల మంచం వేసుకుని దాని మీద పడుకుని ఉంటాం. మరి ఇన్ని గదులు ఎందుకండి అంటే ఉండాలి, కావాలి అసలు అంతే. దానికి కావాలి అనేది కుదరదు. నిజంగా మనకు ఏది అవసరమో అది మాత్రమే ఇస్తాడు గురువు. ఆ అవసరాలు వేరు, కోరికలు వేరు. కాబట్టి కోరికలు ఉన్నాయా, కోరికలు లేవా, కోరికలు ఉండాలా ఉండకూడదా అనేది నేను చెప్పను. ఎందుకంటే బుద్ధుడు చెప్పాడు దాని గురించి బ్రహ్మాండంగా. ఆల్ డిజైర్స్ ఆర్ డిజైర్స్ ఏం చేస్తే మనకి దుఃఖానికి హేతువులు ఉంటాయి. కాబట్టి డిజైర్స్ ఉండకూడదా అంటే పరిమితిలో ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. ఈ ఈ రాశిలోనే మనకు నంబర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ నంబర్స్ ఉండాలంటే ఈ నంబర్స్ గురించి ఇందాక ఏం చెప్పుకున్నాం అంటే 5 ధ్యానం చేస్తే మనకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇంతకీ నంబర్ అంటే ఏంటి? ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ఒక ఇంటికి ఎలాగైతే శంకుస్థాపన చేస్తాం అలాగే ఈ సృష్టి మొత్తాన్ని చెయ్యాలంటే నంబర్సే కార్నర్ స్టోన్ అనమాట. ఈ రాశిలో సంఖ్యలు అలాగే ఆకారాలు పుట్టాయి, అలాగే శాశ్వత జ్ఞానం అంతా ఏజ్లెస్ విజ్డమ్ దీంట్లో ఉంది. ఈ మిథున రాశి ప్రభావం వల్ల మనిషిలో అంకెలు, రూప, శబ్దం అలాగే రంగు ఇవన్నీ కూడా ప్రపోర్షన్స్, ఇవన్నీ కూడా సరిగ్గా సరైన కొలతలైనవి ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా సాధకుల్లో కాదు, సారీ మనుషులు అందరిలో ఉంది. దీన్ని సాధకుడు ఉపయోగించుకోవాలి. సాధకుడు ఉపయోగించుకోవాలి ఈ తనలో ఉన్న నెంబర్స్ని, తనలో ఉన్న రంగుని, తనలో ఉన్న శబ్దాన్ని, తనలో ఉన్న ప్రపోర్షన్స్ని సాధకుడు ఉపయోగించుకోవాలంటే అతని ప్రజ్ఞ ఎక్కడ ఉండాలి అంటే విశుద్ధిలో ఉండాలి. ఎప్పుడు విశుద్ధిలో ఉంటే తెలుసుకోగలడు. విశుద్ధిలో ఉండటం అంటే ఏంటి? మామూలుగా వ్యక్తి సాధారణంగా వ్యక్తి జీవించేటప్పుడు మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము ఈ 3 చక్రాల్లోనే జీవిస్తారు. అప్పుడు దాన్ని మామూలు జీవితం. అలా కాకుండా నా వాళ్ళు, నా వర్గం, నా కుటుంబం, నా దేశం, నా రాజకీయ పార్టీ ఇలాగా నానా అని గొడుకునేవాడు కొంచెం పైకి వెళ్ళి అనాహతం వరకు వస్తాడు, అంతే అక్కడ ఆగిపోతుంది. ఎప్పుడైతే సాధన చేస్తాడో అప్పుడు విశుద్ధికి వస్తుంది ప్రజ్ఞ. విశుద్ధికి రావడం అంటే ఏంటి? నేను నాది అనేది మెల్లిగా లూజ్ అవుతుంది అన్నమాట. అయ్యి అహో మనం ఈ భూమి మీద పుట్టినందుకు మనం చేయాల్సిన పనులు ఎలాంటివి, కొంచెం కొంచెం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల ఒక సద్గురువు మనకు లభించి ఆయన ద్వారా తెలుస్తుంది. అప్పటి నుంచి మనం ఏం చేస్తాం, మన కోరికలను కొంచెం కొంచెం తగ్గించుకుంటూ విశ్వ కళ్యాణం కోసం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. అలాంటప్పుడు మెల్లిగా ప్రజ్ఞ విశుద్ధిలోకి ప్రవేశిస్తుంది. ఆ విశుద్ధిలో మనం ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు మనం సాధకుడికి ఎవరికైనా సరే విశుద్ధిలో ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఈ రంగుని, శబ్దాన్ని, అలాగే రూపాన్ని, అంకెల్ని, ప్రపోర్షన్స్, మళ్ళీ వీటిని ఉపయోగించడం ఎలాగో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నావాణి అని పత్రిక వేస్తారు టీకే మాస్టర్ ఆయన మొట్టమొదట స్టార్ట్ చేసినప్పుడు, దానికి కొన్ని కొలతలు ఇచ్చారు, 8 అంగుళాలు బయట 9 అంగుళాలు ఇలాగైనా. మామూలుగా అయితే పేపరు పొడుగుగా ఉంటుంది కదా, ఇలాగ A4 సైజ్ పేపర్లా, దాన్ని కట్ చేస్తే ఇక్కడ ముక్కలు అక్కడ ముక్కలు వేస్ట్ అవుతాయి. మాస్టర్ వేస్ట్ అవుతాయంటే ఇది ఇలాగే ఉండాలి అన్నారు ఆయన. అంటే హీ కెన్ యూటిలైజ్ ద నంబర్, ఈ కెన్ యూటిలైజ్ ద ప్రపోర్షన్. అంటే మరి ఆ పేజీ అదే ప్రపోర్షన్ లో ఉండాలి, అదే ప్రపోర్షన్, దీనికి 28 అంగుళాలు ఉండాలి, 29 అంగుళాలు. ఇదంతా ఎందుకు చెప్తున్నాం, అలాగే పేపర్స్ కూడా కొన్ని కొన్ని పుస్తకాలు కొన్ని రంగుల్లో ఉంటాయి. గురువు గారు వేసిన పుస్తకాలన్నీ, గాయత్రి మహావిజ్ఞానం లేకపోతే ఇలాంటివన్నీ, ఆ పైన అట్టలు కానీ, ఇవన్నీ కూడా రంగులు, ఆ రంగులు కూడా ఇంపార్టెంట్. కొన్ని కొన్ని మ్యాగజైన్స్ చూసామనుకోండి, వాటికి స్టాండర్డ్ గా ఎప్పుడు అవే రంగులు. అలాగా స్టాండర్డ్ గా మనకి ఎప్పుడు సూర్యుడు ఉదయించేటప్పుడు ఒకే రంగులు ఆల్మోస్ట్ అలాగే వస్తాయి, అస్తమించేటప్పుడు వస్తుంటాయి. ఇవన్నీ కూడా జమీన రాశి ప్రభావం వల్ల వస్తాయి. వీటిని మనం ఉపయోగించుకోవాలంటే మనం విశుద్ధులే ఉండాలి. ఈ దీంట్లోనే ఒక రహస్యం ఉంది, అదేంటంటే సంఖ్య అంటే నంబర్, రూపం అంటే దానికి ఒక షేప్, అలాగే శబ్దం దానికి ఒక బీజాక్షరం, అలాగే దానికి ఒక రంగు, దానికి ఒక ప్రపోర్షన్. ఇప్పుడు మనం గాయత్రి చిత్రావళి తీసుకున్నాం. గాయత్రి చిత్రావళి తీసుకుంటే దాంట్లో మనకు కొన్ని 24 అక్షరాలకి 24 యంత్రాలు ఉన్నాయి. 24 శక్తిధారలు ఉన్న జగన్మాతలు, ఆదిశక్తి, బ్రహ్మాణి, వైష్ణవి, శాంభవి, వేదమాత, దేవమాత, విశ్వమాత, కుతుంభర, ఇలాగ మనకు త్రిపుర వరకు ఉన్నాయి. ఈ త్రిపుర వరకు ఉన్న దాంట్లో బ్రహ్మాణి, ఆదిశక్తి ఉందనుకోండి ఒకటే తల అంటే నెంబర్ 1, బ్రహ్మాణి 4 తలలు, వైష్ణవి మళ్లీ ఒకటే తల, శాంభవి 1, వేదమాత, దేవమాత, విశ్వమాత, నృతుంభర, మందాగ్ని, అజప, బుద్ధి, రిద్ధి, సిద్ధి, సావిత్ర దగ్గరకు వచ్చేసరికి మళ్లీ 5 తలలు అంటే నెంబర్ 5, అలాగే సరస్వతి 1, లక్ష్మీ, మహాకాళి, కుండల్ని, ప్రాణాగ్ని, భవాని, భువనేశ్వరి, మళ్ళీ అన్నపూర్ణ, మహామాయ, పయస్విని, త్రిపుర. త్రిపుర అంటేనే 3 కాబట్టి ఇక్కడ 3. ఈ మొత్తం మనం చూస్తే 1 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. కాబట్టి ఈ నెంబర్స్ ఇలా ఉన్నాయి. అలాగే వాటికి సంబంధించిన యంత్రాలు ఉన్నాయి. మొట్టమొదటి ఆదిశక్తి చూసాం, సపోజ్ ఎగ్జాంపుల్గా ఆదిశక్తి చూసాం. ఆదిశక్తికి ఒక యంత్రం ఉంది, ఆ యంత్రంలో 2 కోణాలు పైకి, 2 త్రికోణాలు, 1 త్రికోణం కిందకి ఉంది, దాని చుట్టూ 8 బీజాక్షరాలు ఉన్న, 8 అక్షరాలు ఉన్న, తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య భీమహి ధ్యో యోన ప్రచోదయం, దాని ఉన్న గళాలు ఉన్నాయి. అలాగే చుట్టూ ఒక బేస్ ఉంటుంది అది, అలాగే దానికి ఒక మంత్రాక్షరం ఉంది తత్, బీజాక్షరం ఓం, ఋషి విశ్వామిత్రుడు, విభూతి, దీక్ష మరియు ప్రజ్ఞ. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఎప్పుడైతే సాధకుడు విశుద్ధిలో ఉంటాడో తన కోరికలన్నింటినీ అధిగమించి విశుద్ధిలో ఎస్టాబ్లిష్ చెప్తాడో, అప్పుడు ఈ గాయత్రి చిత్రావళిలో ఇచ్చిన యంత్రం చేస్తే దాని ఫలితాన్ని తను పొందగలడు. అంటే గాయత్రి చిత్రావళి గురువు గారు ఇచ్చారు కాబట్టి చక్కగా చేసేస్తామంటే, చేయమనే ఇచ్చింది, చేయటానికి మనం ఏం చేయాలి అది కూడా మనం తెలుసుకోవాలి. అంటే గాయత్రి మహావిజ్ఞానం అర్థం కావాలంటే స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అలాగే ఇసోట్రిక్ ఆస్ట్రాలజీలో కొంత భాగం తెలిస్తే తప్ప గాయత్రి చిత్రాలని వాటిని వాడుకోలేమనే మీకు ఈపాటికి అర్థం ఏంటుంది. గాయత్రి మంత్రం యొక్క మొట్టమొదటి మంత్రాక్షరం తత్, శక్తి, ఆదిశక్తి, దేవత, పరబ్రహ్మ, బీజాక్షరం ఓం, ఋషి, విశ్వామిత్రుడు, గాయత్రి యంత్రమే దీనికి యంత్రం. దీక్ష మరియు ప్రజ్ఞ అనే విభూతి మనకు వస్తుంది, ఆత్మోన్నతి మరియు సుసంస్కారాలు అనేవి వస్తాయి. ఈ ఆద్యశక్తిని ధ్యానం చేస్తే ఆ యంత్రాన్ని ఎదురుగుండా పెట్టుకోండి. ఇంత కథ ఉందన్నమాట. ఇవన్నీ అర్థం కావాలంటే మనం చేయాల్సింది, మనం విశుద్ధిలో ఉన్నాము. విశుద్ధిలో ఉన్నాం అనుకుంటే సరిపోతుందా అంటే సరిపోతుంది. విద్యుత్తులో ఉంది నా ప్రజ్ఞ అంత అనుకోవాలి. అనుకుంటూ గాయత్రి చేసామనుకోండి, మెల్లిగా మనం గురువు గారి దగ్గరికి వచ్చి ఒక అతను, సార్ నన్ను నాకు దీక్ష ఇవ్వండి, నన్ను ఏం మీరు చేయమంటారో చేస్తాను, మీరు ఎలాగ మలుచుకుంటారంటారో అలా మలుచుకోబడతాను నేను, నన్ను మీరు తీసేసుకోండి అంటారు. అంటే అప్పుడు ఆయన అంటారు, అలా కాదు బాబు, నువ్వేం అవదలుచుకున్నావు చెప్పు, అది చేస్తాను నేను, అది దానికి సంబంధించిన చెప్తాను అంటారు. అలాగా మనం ఏం అవదలుచుకున్నామో ముందర మనం నిర్ణయించుకోవాలి. నాకు ఈ కోరిక తీరాలండి, ఇది అయితే కానీ నేను చూడను అంటే అర్థం ఏంటి, మనం ఇంకా కూడా మణిపూరకంగా ఉన్నాం, లేదా స్వాధిష్టానంలో ఉన్నాం. కోరిక యొక్క ఇంటెన్సిటీ బట్టి అది మణిపూరకం స్వాధిష్టానం, అంటే లోవర్ మంటలా లేదా ఇంకా కింద కామము సంబంధించిందా, ఇవన్నీ కూడా తెలుస్తుంది. గురువు గారు ఇచ్చిన సింపుల్ ఫార్ములా ఏంటంటే, ఈ కోరికలు నియమించడానికి ఎప్పుడైతే మనకు ఈ నాలుక మీద అదుపు వస్తుందో, కంప్లీట్ గా మిగతా ఇంద్రియాలు మన అదుపులో ఉంటాయి, అది నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం అని చాలా చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరికైతే జిహ్వేంద్రియం మీద కంట్రోల్ ఉంటుందో ఆటోమేటిక్ గా వాళ్ళది జననేంద్రియం మీద కూడా కంట్రోల్ వస్తుంది. అందుకని ఏది పడితే తినటం, ఎలా పడితే అలా తినటం, ఎప్పుడు పడితే అప్పుడు తినటం, ఆకలి వేసినైపోయినా వేస్తూ ఉండటం, ఇవన్నీ చెయ్యకూడదు. ఎవరు సాధన చేసుకోదలుచుకుని వాళ్ళు, మిగతా వాళ్ళు ఇష్టం, వాళ్ళ ఇష్టం ఎప్పుడు పడితే ఎప్పుడు తినచ్చు. ఎందుకంటే ఎక్కడికి వెళ్తే అక్కడ మనం తినడానికి రెడీగా ఉంటాయి, రోడ్డు మీద దొరుకుతాయి, ఎక్కడ పడితే అక్కడే దొరుకుతాయి, ఎలా పడితే అలాగే దొరుకుతాయి. పూర్వకాలం ఒక రూల్ ఉండేది, సాధన చేసుకునేవాడు వాడి అన్నం వాడే వండుకుతున్నాడు, ఎవరు పడితే తినకూడదు, వాడే వండుకుతున్నాడు, లేదా తల్లి చేతి వండుతున్నాడు. అవన్నీ ఎందుకంటే వండేవాళ్ళ సంస్కారాలు ఆ వంట ద్వారా మనకు వస్తాయి కాబట్టి, గ్యారంటీగా వస్తాయి. దానికి చాలా సార్లు మాస్టర్ చెప్పిన ఎగ్జాంపులే, గాంధీ గారికి కూడా ఒక రోజు దొంగతనం చేయాలనిపించింది, ఎందుకురా ఇలా అనిపించిందని అనుకుంటే, ఆ ఎవరైతే జైల్లో ఉన్నప్పుడు ఆయనకి వంట వండి పెట్టాడో వాడు వాడు తల్లిని చంపేసేట్టే దొంగతనం చేసేవాడు. అలాంటి కళ్ళే వచ్చేట్టు రాజధాని, అమ్మో ఇలాంటి వాడు వండిన వంట తింటే నేను పాడైపోతాను అనుకున్నాడు. ఇది ఒక రకం అయితే మాస్టర్ సివివి గారికి వాళ్ళ గురువు గారు చెప్తారు, నువ్వు ఎవరు చేతి పెడితే ఎవరు వండి పెడితే వాడు చేతి వంట తినకది, ఎందుకు అలా ఉంటుంది, ఎందుకు అలా ఉంటుందంటే సాధన చేసే కొద్దీ మనలో సెన్సిటివిటీ పెరిగిపోతుంది, చాలా సెన్సిటివ్గా ఉంటాం. అందుకని మనలో డిస్టర్బెన్స్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ. మామూలుగా అయితే డిస్టర్బెన్స్ లేకపోవచ్చు, కానీ సాధన చేస్తున్న వాడికి ఏమవుతుందంటే రకరకాల వాటి నుంచి వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుందంటే వాళ్ళు సెన్సిటివ్ అవుతారు కాబట్టి, చిన్న శబ్దం ఉన్న వాళ్ళకి చాలా పెద్ద శబ్దంలో, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని తంత్రశాస్త్రము అని ఒకటి, అలాగే శ్రీవిద్య అని చెప్తారు. ఆ శ్రీవిద్య కాని ఇప్పుడు మాస్టారు లక్ష్మీ ఉపాసన ఇచ్చారు, లక్ష్మీ ఉపాసన ఇచ్చినప్పుడు ఒక మంత్రం ఇస్తారు, దానికి తగ్గట్టుగా ఖచ్చితంగా ఒక యంత్రం ఉంటుంది. ఇవన్నీ చేసే వాళ్ళకి నాకు కోటీశ్వరుణ్ణి అయిపోవాలి, బోల్ డబ్బులు వచ్చేసేయాలి, ఈ సృష్టిలో ఉన్న వైభవం అంతా మన చేతిలో పడాలి, ఇలాంటి ఆలోచన ఎప్పుడన్నా ఒకసారి వచ్చినా అది పనిచేయదు. ఇచ్చిన ఆయన ఎంత గొప్పవాళ్ళైనా చేసేవాడి దగ్గర పస లేకపోతే, వాళ్ళు సేవ శక్తి లేకపోతే అది వాడికి ఏం రిజల్ట్ ఇవ్వదు. వాడు చేసుకుంటూ ఉంటాడు పాపం, ఓ లక్ష్మీ సాధన చేస్తున్నాడు చాలా కాలం నుంచి, ఏమిటో అంటాడు, ఏమిటో లేదు ఏమిటో లేదు. ఎందుకంటే కోరికలు అనేవి ఎలాగైతే ఒక కరెంట్ వైర్ చుట్టూ ఇన్సులేషన్ ఉంటే ఆ ఇన్సులేషన్ ఉన్నంతసేపు మనకు షాక్ కొట్టదు, అలాగా భగవత్ శక్తి మనలో ప్రవేశించాలి అంటే కోరికలు అనే ఇన్సులేషన్ ఉండకూడదు. భగవత్ శక్తి ఆగిపోతుంది సార్, కోరిక ఉంటే ఆ కోరిక వరకు వచ్చి వెనకడిపోతుంది. అంత వీక్ ఆ భగవత్ శక్తి అంటే చాలా వీక్ పాపం, ఎందుకంటే తట్టుకోలేదు. అలాంటి వాటిని తీర్చడానికి ఆవిడే రెడీగా ఉండదు, ఆ శక్తి ఏమి రెడీగా ఉండదు. అందుకే గురువు గారు చెప్తారు, ఎవరైతే ఈ పొద్దున్నే చేసే ధ్యానం ఉంది కదా, మూడు శరీరాల మీద ధ్యానం, బంగారు రంగు కిరణాలు పడుతున్నాయని, ఆ దాని నుంచి వచ్చే శక్తిని మీరు స్వప్రయోజనాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోలేరు అని మొట్టమొదటే చెప్పారు వెరీ బిగినింగ్లో. ఇవన్నీ మనం తెలుసుకోవడం ఎందుకంటే మనకి ఇచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో గాయత్రి మహాయజ్ఞంలో కానీ గాయత్రి శిఖరావళిలో కానీ వీటిలన్నింటిలో అది ఉపయోగించుకోవాలంటే మనం ముందర కోరికలు అనే జంజాట నుంచి సాధ్యం వరకు మెల్లిగా బయటపడాలి. అది అలా బయటపడాలి అంటే దానికి ఒక సాధన ఉంది, అదేంటంటే ఇదివరకు చెప్పుకున్నాం మనం సోహం సాధన. సో అనే వర్డ్ గాలి పీలుస్తున్నప్పుడు మనకు తెలియకుండానే శబ్ద వస్తుంది. ఇప్పుడు ఫ్లూట్ వాయించామనుకోండి, ఫ్లూట్లోంచి అలా రావాలంటే ఏం చేయాలి, అక్కడ ఉన్న ఆరు ఓపెనింగ్స్ లో ఒకటి తెరిచి మిగతా ఐదు మూసేసి గాలి ఊడితే దాంట్లోంచి వచ్చే సౌండ్ ఒకలా ఉంటుంది, అది మూసేసి ఇంకొకటి తెరిస్తే దాంట్లోంచి వచ్చేది ఇంకోలా ఉంటుంది. అలాగే ఆరిటికి ఆరు సౌండ్ ఉండి ఏడోది ఉంటుంది సరిగమ పదని. అలాగే మనలో కూడా ఈ గాలి పీలుస్తున్నప్పుడు సో అని శబ్దం వినిపిస్తుంది. జాగ్రత్తగా గాలి పీలుస్తూ శబ్దం ఏమన్నా ఉందంటే ఎక్కడన్నా ఒకటి కదులుతుంటే ఖచ్చితంగా అక్కడ శబ్దం ఉండి తీరుతుంది. గాలి లోపలికి వస్తుంది కాబట్టి శబ్దం వచ్చి తీరుతుంది, ఎందుకంటే అక్కడ వైబ్రేషన్ ఉంది కాబట్టి. దానికి మన వాళ్ళు కనిపెట్టింది శబ్దం. సో మనం కూడా తెలుసుకోగలం. అలాగే గాలి బయటకు వదులుతున్నప్పుడు హమ్ అనే సౌండ్ వస్తుంది. గాలి పీలుస్తున్నప్పుడు అది విశుద్ధి వరకు వెళ్తోంది అనుకోవాలి. సో గాలి వదులుతున్నప్పుడు అది అలా పైకి ప్రయాణించి ఆజ్ఞాచక్రం ద్వారా సహస్రారానికి వెళ్తోంది అనుకోవాలి. అప్పుడేమవుతుంది, రెండు కలిపితే సోహం, అతడే నేను, అతడే నేను. అతడెవరు? భగవంతుడు. నేనే భగవంతుడు, నేను అతడు ఒకటే అనే జ్ఞానం వస్తుంది అనమాట. అందుకని నిరంతరం మహాత్ములందరూ కూడా బాబా గారు అంటారు, నా హృదయం మీద చేసి విను, నేను ఎప్పుడు జపం చేస్తుంటాను. ఏంటా జపం? సోహం. అలాగే ఈకే మాస్టర్ చెప్తారు, నేను చేస్తున్నాను నువ్వు చేయరా అని ఒక సాయి బాబా మీరు చెప్పినవని నేను ఎక్కడ చెప్తాను, నాకు జ్ఞానం రాదంటే ఇది అలా కాదు, నేను చాలా సులభంగా చెప్తా విను. మొట్టమొదటి నేను ఎప్పుడు గాలి పీల్చి వదులుతుంటా కదా అది లోపలికి వెళ్తుంది, సో బయటకు వస్తుంది అహం. కాబట్టి నేను ఎప్పుడు సోహం చేస్తూ ఉంటాను. నువ్వు చెయ్యి, దానికి చదువు ఎందుకు అక్కర్లేదు, ఏమీ చెయ్యి. రెండోది, ఎవరికైనా ఏదన్నా చూస్తున్నావు అనుకో, వాళ్ళు అభివృద్ధికి రావాలి, వాళ్ళు ఉన్నత స్థితికి చేరుకోవాలి అనుకో మనసులో, ఏముంది ఇంట్లో? నువ్వు ఎవరినన్నా చూడు, వాళ్ళు పరిణామక్రమంలో ఇంకా ముందరకు వెళ్ళాలి అని ఒక సంకల్పం అనుకో, తప్పేం లేదు దాంట్లో. నువ్వు దేనికన్నా చూసావు అనుకో, దేనికే చిన్న ఆ చూపు, నీ చూపు ఎక్కడ పడిందో అది పరిణామక్రమంలో ముందరకు వెళ్ళాలి అనుకో. నువ్వు ఎవరితోన్నా మాట్లాడేవనుకో, వాళ్ళు పరిణామక్రమంలో ముందరకు వెళ్ళాలి అనుకుని మాట్లాడు. ఎవరినన్నా బొట్టు పెట్టావనుకో, వాళ్ళు పరిణామక్రమంలో ముందరకు వెళ్ళాలని బొట్టు పెట్టు. ఎవరినన్నా ముట్టుకోవాల్సి వచ్చింది అనుకో, అంటే కొందరు ఉంటారు అలా వీపు మీద తెరిచి శుభాష అంటాం, అలాగే కొందరిని ఎంకరేజ్ చేయడానికి వీపు తడతాం. అలాంటప్పుడు కూడా వాళ్ళు నెక్స్ట్ స్టెప్ కు వెళ్తున్నారు అనుకో. దీంట్లో చదువుకోవడానికి ఏముంది, చదువుకోలేదు దీనికి ఏమి అనుకుంటే అంటారు, అంత సులభం అనమాట. అలాంటిది మనకు ఈ సోహం సాధన. ఆ సోహం సాధన చేయగా చేయగా ఏమవుతుంది, మనం గాలి పీల్చడం, గాలి వదలటం అనే రెండు ఆగిపోయి ఓంకారంలో ఉండిపోతాం. ఆ ఓంకారమే పరమాత్మ యొక్క నామం, ఓంకారమే పరమాత్మ. ఆ స్టేజ్కి వస్తుంది అదంతా కూడా ఈ మిథున రాశి ప్రభావమే. ఇంకా ఈ మిథున రాశి ప్రభావం ఏదైతే ఉందో, ఈ మిథున రాశి ప్రభావం మనని తురియ స్థితికి తీసుకెళ్తుంది. అంటే మనకు మూడు స్థితులు పేర్లు విన్నాం, జాగ్రత్త అంటే మనం అందరం ఇప్పుడు వేకింగ్ కాన్షియస్నెస్ లో ఉన్నాం, అంటే మెలకువగా ఉన్నాం, జాగ్రత్త. తర్వాత స్వప్నం, నిద్రపోతున్నప్పుడు రకరకాల కళలు వస్తాయి, స్వప్న స్థితి. ఆ తర్వాత కళలు కూడా లేని నిద్రాస్థితి. ఈ మూడు, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, దీని దాటి తురీయ స్థితి ఉంటుంది. ఆ తురీయ స్థితి ఏదైతే ఉందో అది మిథున రాశి ప్రభావం వల్ల, ఈ సోహం సాధన చేయడం వల్ల ప్రతి ఒక్కరూ సాధించగలరు. దీనికి ఏం చేయాలంటే గాలి పీల్చడం, గాలి వదలడం, గాలి పీల్చడం, గాలి వదలడం. చాలాసార్లు మనం చెప్పుకున్నాం ప్రాణాయామం, దాన్ని సమంగా ఎంతసేపు గాలి పీల్చాం అంతసేపు వదలాలంటే లోపల ఉంచడాలు అవన్నీ చెయ్యక్కర్లేదు. మరి గురువు గారు మహావిజ్ఞానులు ఇచ్చారు కదంటే అది ఒక స్పెషల్ పర్పస్, అది చేయదలుచుకున్న వాళ్ళకి అలా చేయండి. ఇక్కడ మామూలుగా జనరల్ గా చేసుకోవడానికి ఏంటంటే గాలి ఎంతసేపు పీల్చుకున్నాము అంతసేపు వదలాలి. అది అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, మన దేహము దేవాలయము అని చెప్తారు కదా, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమనే దేవాలయంలో సనాతుడైన పరమాత్మ, సనాతనుడు అయిన పరమాత్మ జీవుడుగా ఉన్నాడు అని చెప్తారు. ఆ దేవాలయం ఏదైతే ఉందో, శరీరమైన దేవాలయం, దాంట్లో ప్రవేశించాలి అంటే మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తేనే కదా గుళ్ళో దేవుడు చూస్తాం, ఊరికే బయట నుంచి కూడా చూస్తామని చూడలేము. అలాగే ఈ శరీరం లోపలికి ప్రవేశించాలి అంటే మనకి ఇచ్చిన సాధన సోహం సాధన. ఆ సోహం సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం గర్భాలయంలో ప్రవేశిస్తాం. ఎలాగంటే మన దృష్టిని విశుద్ధి దగ్గర పెట్టుకుని గాలి లోపలికి తీసుకున్నప్పుడు సో అని మంత్రం వినిపిస్తుంది మనం నోటితో అనుకుందండి. గాలి అలా సౌండ్ రాకుండానే ఇప్పుడు ఇలాగ అన్నాం అనుకోండి, అంటే ఓ అన్నట్టుగా లోపలికి తీసుకుంటాం. అది వర్డ్స్ లో చెప్పినప్పుడు ఓ అని వస్తుంది తప్ప అక్కడ సో అనే ఉండదు అని ఉంటుంది. ఆ సో అనేది మనసులో అనుకుంటూ అని హంకారాన్ని మట్టుకు ఉచ్చరించాలి. సో మటుకు మనసులో అనుకుంటూ గాలి పీల్చడం, హం అని పైకంటూ వినాలి. గాలి వదిలితేనే సౌండ్ వస్తుంది, లేకపోతే గాలి వదిలితేనే మాట వస్తుంది, లేకపోతే మాట రాదు. కాబట్టి గాలి వదులటం, శబ్దం చెయ్యటం రెండు కలిపే మనం హంగా వస్తుందన్నమాట మనలోంచి బయటికి. అది వింటూ సోహం 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 అనకూడదు. నోటితోటి ముక్కుతో గాలి పీలుస్తున్నప్పుడు మనసులో సో అనుకోవాలి, గాలి వదులుతున్నప్పుడు హం. హంలో మొట్టమొదటి స్టార్టింగ్ అప్పుడు పెద్దగా ఉన్నా చివరికి వెళ్లే కొద్ది తగ్గిపోతూ ఉండి ఆ శబ్దం అలా సహస్రారంలో లీనం అయిపోతుంది అనుకోవాలి. అని సో అని పీలుస్తున్నప్పుడు విశుద్ధిలో ఉంటాం. హమ్ అంటున్నప్పుడు అలా మెల్లిగా ఆ శబ్దంతో పాటు మనం సహస్రారం చేరుకుంటాం. ఇలా చేయటం వల్ల మనలోకి మనం ప్రవేశిస్తాం, మనలో ఉన్న భగవంతుడి రూపాన్ని దర్శిస్తాం. ఇదంతా కూడా ఈ జమిని రాశి ప్రభావం వల్ల ప్రతి ఒక్కడికి సాధ్యము. అలాగే మనం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని నమస్కారం చేస్తాం మొట్టమొదటి గురువుకి. ఆ గురువుకి చేసిన నమస్కారంలో మొట్టమొదటిగా బ్రహ్మ అని చెప్తాం. ఆ బ్రహ్మ అనే తత్వం ఈ మిథున రాశిలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచే బ్రహ్మ సృష్టించడం అనేది ప్రకృతి పురుషుడు అని చెప్పుకున్నాం కదా. ఒకటిని రెండు చేసే శక్తి ఈ మిథున రాశికి ఉంది. ఒకటిని రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, అలాగా సృష్టి అంతా విచ్చుకోవడం అనేది ఎలాగైతే సంఖ్యలు అన్నీ వచ్చి ఈ సృష్టి అంతా పంచభూతాలు అవన్నీ జరుగుతాయని చెప్పుకున్నాం కదా, అదంతా కూడా రావడానికి స్టార్టింగ్ పాయింట్ ఏంటి, పరమాత్మ సంకల్పించడం, తర్వాత మానసికంగా అదంతా తయారవటం, దాని తర్వాత ప్రాణమయ జగత్తులో అది అంటే ఈదరిక్ బాడీలో అది తయారైతే అప్పుడు ఫిజికల్ బాడీగా తయారవుతుంది. ఈదరిక్ బాడీ ఎలా ఉంటే ఫిజికల్ బాడీ ఎలా ఉంటుంది. ఈ జెమిని అనేది ఈ మొత్తానికి ఈదరిక్ బాడీ ఎలాంటిది అన్నమాట. మనం పీల్చే గాలి మనకు ప్రాణం నిలబెడుతుంది. కాబట్టి ఈ వాయుతత్వరాశి మొట్టమొదటి వాయుతత్వరాశి మిథునం, ఇక్కడ ఆ పరమాత్మ గురువుగా త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని మనకు శాంతి పాఠం ఉంటుంది. శంనో మిత్రశ్యం వరుణ శంనో భవత్పర్యమా శంన ఇంద్రో బృహస్పతి శంనో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి సుతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవదు తద్వక్తారమవదు అవదు మాం అవదు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శాంతి పాఠంలో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని వాయుదేవుడికి నమస్కరిస్తున్నాం. అలాంటి బ్రహ్మరూపంలో సృష్టించేవాడిగా దర్శనమిచ్చే మొట్టమొదట వాయుతత్వరాశి మిథునుడు. దాని తర్వాత మనం వృషభంలో ఈయన్ని విష్ణువుగా దర్శిస్తాం. ఈ పరబ్రహ్మని విష్ణువు అందం ఏదైతే ఉందో దానికి రూపం ఉండటం వేరు, రూపానికి అందం ఉండటం వేరు. అందంగా ఉన్న రూపం అనమాట. అందంగా ఉన్న రూపాలన్నీ కూడా విష్ణువుకు సంబంధించి. విష్ణు అలంకార ప్రియుడు అంటే అర్థం, అలంకరిస్తేనే అందం వస్తుంది. అలాగే అందమే అలంకారం. ఎక్చువల్గా విడిగా అందంగా ఉన్న వాళ్ళకి అలంకారం లేకపోయినా బాగుంటుంది. అంటే అందమే అలంకారం. అలాంటి అలంకారం ఏదైతే ఉందో, అందం ఏదైతే ఉందో అదంతా విష్ణువు యొక్క స్ప్లెండర్ అనమాట, విష్ణు యొక్క ప్రతిభ, విష్ణు యొక్క గొప్ప వైభవం అదంతా కూడా వృషభ రాశిలో ఉంటుంది. అలాగే అక్కడ నీలిరంగు ఉంటుంది. నెక్స్ట్ మేషంలో వచ్చేసరికి ఆయన సహస్రారంలో ఉంటాడు. ఇక్కడ మహేశ్వరుడు, మహేశ్వరుడు అంటే ఈయన యోగానికి సంబంధించిన వాడు. అందుకని ఇక్కడ ఏంటంటే రూపము అందము వీటితో పాటు సాధన వల్ల ఒక సచ్చిత్ ఆనంద స్థితి అనేది ఏదైతే ఉందో దాన్ని అందుకోవడానికి పరమాత్మ మనకు అది ఇవ్వటానికి మహేశ్వరుడిగా మేషంలో ఉన్నాడు. ఆ మహేశ్వరుడిగా మేషంలో ఉన్నవాడు చేరుకోవాలంటే మనం ఈ జమిని అనేది విశుద్ధుంది, విశుద్ధి నుంచి ఆజ్ఞకి వెళ్ళాలి. అంటే తారస్ వృషభరాజు అనమాట, వృషభరాజు ఏమో ఆజ్ఞ చెప్తారు. ఇంకా సహస్రారు మేషరాశి, మేషరాశిలోకి వెళ్తే మనం ఆ పరమాత్మతో అనుసంధానం అవ్వడానికి కావాల్సిన అంత సిద్ధం చేసుకున్నాం అనమాట. ఇక్కడ పదము అంటే మన మాట, మనం మాట్లాడాలంటే శ్వాస కావాలి. శ్వాస పీల్చుకుంటేనే మాట్లాడగలం. మొత్తం శ్వాస అంతా వదిలేసి మాట్లాడాలంటే ఒక్క మొక్క కాదు అక్షరం కూడా మాట్లాడలేం. అందుకని పదము అంటే మన మాట శ్వాసగా ఉంటుంది. అక్కడ మిథునంలో మిథునరాశి ప్రభావం వల్ల మనం మన శ్వాసని మాటగా వాడగలము, పీల్చుకున్న గాలి మాటగా వస్తుంది. అలాగే వృషభంలో అది శబ్దంగా ఉంటుంది. అంటే మొట్టమొదట మిథునంలో పదం శ్వాసగా ఉంటుందంటే ఎవరికి వినిపించదు కదా, ఊరికే గాలిలాగా ఉంటుందన్నమాట. శ్వాసగా ఉంటుందంటే ఇప్పుడు షో అనే పైకి అనగానే లోపల అంటాం, అంటే అర్థం ఏంటి, పదం అనే షో అనే పదం శ్వాసగా ఉంది, పీల్చుకునే శ్వాసగా ఉంది. తర్వాత వృషభంలో అది శబ్దంగా ఉంటుంది, వదిలేసే గాలి అనమాట వృషభంలో. ఈ హమ్ అనే సౌండ్ చేస్తున్నంతసేపు మనం వృషభరాశి ప్రభావంలో ఉన్నాం, అంటే ఆజ్ఞలో ఉన్నాం. అంటే మనం సోని గాలి పీలుస్తున్నప్పుడేమో విశుద్ధిలో ఉంటూ మన చేతనత్వం మొత్తం సో అని మనసులో అనుకుంటూ గాలి పీల్చుకుంటూ ఉంటుంది లోపలికి. హమ్మని ఎప్పుడు మొదలు పెట్టామో విశుద్ధి నుంచి మెల్లిగా ఆజ్ఞ దగ్గరికి రావాలి మనం. ఆజ్ఞలో ఉన్నాను అనుకుంటూ హమ్, ఆ హమ్ యొక్క ఎండింగ్ ఎక్కడంటే సహస్రారంలో, ఆజ్ఞ నుంచి సహస్రారంలో ప్రయాణం చేస్తున్నాం అనుకుంటాం. అప్పుడు అది సహస్రారానికి వెళ్తుంది. సహస్రారానికి వెళ్తే పరమాత్మ యొక్క స్థితి, జీవన్ముక్త స్థితి అనేది సాధకుడికి వస్తుంది. సహస్రారంలోకి వెళ్ళినట్టు గుర్తు ఏమిటంటే గాలి పీల్చడం, గాలి వదలటం, రెండు స్టాప్, రెండు ఆగిపోతాయి. ప్రాణము ఆటోమేటిక్ గా ప్రాణాయామము అనేది జరిగిపోతుంది. మన చేతిలో ఉన్నప్పుడు గాలి పీల్చడం, గాలి వదలటం ఆయన చేతిలో ఉంటుంది. ఆయన ఎప్పుడు పీల్చమంటే అప్పటి వరకు బాడీ గాలి పీల్చుకోకుండా అలా ఉండిపోతుంది. ఇది అంతా కూడా, ఈ సాధన అంతా కూడా మనకు మిథున రాశి నుంచే మొదలవుతుంది. మిథునంలో జగదంబ పంచముఖి గాయత్రిగా ఉంటుంది, సవితగా కన్యారాశిలో ఉంటుంది. సవితగా కన్యారాశిలో ఉంటుంది అంటే అర్థం ఏంటి, గురువు గారు దీన్ని చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. ఎలాగంటే ఏకముఖి గాయత్రి ఇచ్చా మీకు, అది మీరు ఉన్నతి చెందటానికి, మీరు ఉన్నత మార్గం వైపు వెళ్ళటానికి. అంటే కన్యారాశి ప్రభావంలో ఒక వ్యక్తి సాధన చేస్తూ ఉన్నాడు అంటే ఏడు రంగులు అతని మీద ప్రభావం చూపించుకుంటాయి. అంటే సూర్యుడి యొక్క సప్తకిరణాలు ఒక సాధకుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కిందటిసారి క్లాస్ లో మనం మన తేజ కూడా చూపించింది మీ అందరికీ, జగదంబ జగన్మాత యొక్క అలాగా కరుణారస వృష్టి పడుతుంటే ఏడు సద్గుణాలు సాధకుడిలో ప్రవేశిస్తున్నాయి అంటే ఆ బొమ్మ చూపించింది, మీ అందరూ కూడా చూశారు. ఆ ఏడు కిరణాలు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలని మనం స్వీకరించి మనలో ఉన్న ప్రకృతి ఏదైతే ఉందో, ప్రకృతి ఎప్పుడు కూడా ఎనిమిది రకాలుగా ఉంటుందని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం. భూమి రాపో అనలో వాయు ఖమ్ మనో బుద్ధిరేవచ అహంకారమీదే భిన్న ప్రకృతి రష్టధ. అంటే ఎనిమిది రకాల ఎనిమిది విధాలుగా ప్రకృతి ఉంది అని ఆ ఎనిమిది పేర్లు చెప్పారు. ఎప్పుడైతే మనం ఈ ఏడు సద్గుణాలు సూర్యుడి కిరణాలు ఒక కిరణం ఏడు అవుతుంటే ఆ ఏడు కిరణాలు మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాము, అప్పుడు ఆ ఏడు కిరణాలు మనలో ఉన్న ఈ ప్రకృతి అష్టవిధ ప్రకృతిని అంతటినీ పరమ పవిత్రం చేసి మనలో కృష్ణ చైతన్యాన్ని జాగృతం చేస్తుంది. లేకపోతే క్రైస్ట్ కాన్షియస్నెస్ డెవలప్ చేస్తుంది. లేకపోతే కూటస్థ చైతన్యం వచ్చేటట్టు చేస్తుంది. అంటే మనలో మూలాధార స్వాధిష్టాన మణిపూరక చక్రాల్లో ఇరుక్కుపోయిన ప్రజ్ఞని దాంట్లోంచి ఉద్ధరించి అనాహత విశుద్ధి ఇంకా పైన ఆజ్ఞాచక్రంలో ఎస్టాబ్లిష్ చేస్తుంది. దీన్ని లాహిరి మహర్షియలు చెప్పారని చెప్పుకున్నాం కింద సార్. నేను ఆజ్ఞలో ఎప్పుడు వెయిట్ చేస్తుంది ఆ కూటస్థంలో మీకోసం. అలాగా చాలా మంది కృష్ణుడు కూడా సాధన నువ్వు భూమధ్యంలో నిలిపి ఇంకో ఇలా సాధన చేసుకోవాలని సాక్షాత్ కృష్ణ పరమాత్మే ఇచ్చారు సాధన. అందుకని చాలా మంది గురువులు ఆజ్ఞాచక్రంలో నీ దృష్టి నిలిపి అక్కడ ఓంకారం చెయ్యి, అక్కడ గాయత్రి చెయ్యి ఇలా చెప్తూ ఉంటారు. ఓంకారం లేదా గాయత్రి లేదా వేరే మంత్రాలు విశుద్ధిలో ఉన్నా అనాహతంలో ఉన్నా లేకపోతే ఆజ్ఞలో ఉన్నా మనల్ని బుద్ధిమైదలంలోకి అక్కడి నుంచి సర్వమునకు మూల కారణమైన పరమాత్మ స్థితికి తీసుకువెళ్ళడానికి అవి మెట్లనమాట. ఆ స్టెప్స్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మనం ప్రయాణం చేయాలి ఇంకా పైకి. ఇవన్నీ కూడా మనకు గాయత్రి మంత్రంలో సవితా సాధన ఏదైతే గురువు గారు చెప్పారు అది కన్యారాశి ప్రభావంలో వస్తుంది. అక్కడ ఏడు కిరణాలు వస్తున్నాయి. మరి ఒకటి ఎందుకు చెప్పారంటే ఆ ఒక్కటే అనేది మేషరాశిలో ఉన్నది. మేషరాశిలో ఒక్కడే ఉన్నవాడు ఒక్కడే, ఆయనే ఏకోహం బహుశ్యామ అనుకున్నాడు. ఒక్కడు కాస్త అనేకం అనేది మొట్టమొదటి ఉన్నది ఒక్కడే, కాబట్టి ఆద్యశక్తి అన్నారు అంటే గురువు గారు. అలాగే సావిత్రి గురించి ఇచ్చారు. సావిత్రి అంటే భౌతికమైన వనరులు, భౌతికమైన సృష్టికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవన్నీ సాల్వ్ చేసుకోవడానికి మీకు సావిత్రి. అంతకుముందు అంతా కూడా గాయత్రి. గాయత్రి ఏకముఖి, సావిత్రి పంచముఖి అని కూడా మనకు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ పంచముఖి అనేది మనకు ఈ మిథున రాశిలో అర్థం చేసుకోవాలి. ఇలాగా అర్థం చేసుకుంటూ ప్రాణాయామం ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ మనలో ఉన్న భగవంతుడిని చూడటానికి, మనలో ఈ దేహం అనే దేవాలయంలోకి ప్రవేశించడానికి ఆ పై అనే సంఖ్యను ఎలా ధ్యానం చేయాలో తెలుసుకుంటూ ఈ జ్ఞానాన్ని మనకు ప్రసాదించిన పరమగురువులు మన మాస్టర్ విజయ్ గారు, మన మాస్టర్ రామకృష్ణ మాస్టర్ అందరు, పరమమన్నయ్య మాతాజీ సైత పరమపూజ గురుదేవుడు దాదా గురుదేవుడు అందరికీ నమస్కరిస్తారు. ఎన్నో జన్మలు సుకృత ఉంటే తప్ప ఇలాంటివి చదువుకోలేవు అని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఇసోట్రిక్ ఆస్ట్రాలజీ కానీ, మన స్పిరిచువల్ ఆస్ట్రాలజీ కానీ, అలాగే నెక్స్ట్ కాస్మిక్ ఫైర్ ఇలాంటివి చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా అసలు ఆ పుస్తకం రాసినప్పుడు ఇది 21st సెంచరీలో టెక్స్ట్ బుక్స్ గా ఉంటాయి అని చెప్పారు. మనం 21st సెంచరీలో ఉన్నాం ఆల్రెడీ, టెక్స్ట్ బుక్స్ గా ఉంటాయన్న వాటిని మనం చదువుకుంటున్నాం, కాబట్టి మనకేదో కాస్త లక్ ఉందనమాట. అలాంటి లక్ మనతో ఎప్పుడూ ఉండాలని, ఇలా కంటిన్యూ అవ్వాలని మీ అందరూ కూడా గురువులు ఎలా కోరుకుంటున్నారో ఆ స్థితికి, ఉన్నత స్థితికి అందరూ చేరుకోవాలని మనసారా కోరుకుంటూ, మే ద పవర్ ఆఫ్ వన్ లైఫ్ ఫోర్ టూర్ గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వర్స్, మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వర్క్స్, మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ హార్మ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్. I am connected with all the group of world servants and masters standing behind. Swasti prajabhya parivalayantam yayena margena mahim mahim sa. Go brahmanebhya subhamastu nityam. Loka samasta sukhino bhavantu. Om Shanti Shanti Shanti. ఇంట్లో ఒకటి మర్చిపోయింది అప్పుడు, అదేంటంటే బ్లూయిష్ గ్రీన్ దీని కలర్. ఎక్కడైనా మనకు ఒంట్లో బాగుండకపోతే ఆ పాత్ర అంతా కూడా బ్లూయిష్ గ్రీన్, అంటే సముద్రాన్ని చూస్తే ఆ నీళ్ళని ఏ రంగు ఉంటుందో ఆ రంగు అనమాట. ఆ రంగుని ధ్యానం చేసుకుంటే అన్ని రకాల రోగాలు తగ్గిపోతాయి. దీనికి నంబర్ 5 ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ రెండు కూడా గమనించండి. స్వస్తి.
థ్యాంక్ యూ వెరీ మచ్ అంకల్. ఈరోజు క్లాస్ అల్టిమేట్ గా